ఓం శాంతి. మురళీ డేట్ 16/12/2024. ఈరోజు బాబా చెప్తున్నారు, బాబా చదివించే చదువు అన్ని చదువుల్లో సహజమైనది. ఇది మనందరినీ పావనంగా తయారు చేస్తుంది. ఈ చదువు అందరూ చదువుకోవచ్చు. పిల్లలు, యువకులు, వృద్ధులు అందరూ చదువుకునే చదువు ఇది. ఇక్కడ కేవలం 84 జన్మల యొక్క రహస్యాన్ని అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ అభ్యాసం చెయ్యండి. మురళిని వినిపించే అభ్యాసం. మనందరం మురళీధరుని పిల్లలం. జ్ఞానమే చెప్పకపోతే ఉన్నత పదవి ఎలా పొందుతారు? చెప్తూ ఉంటే అలవాటవుతుంది. ప్రతి ఒక్కరూ బాబా సమానంగా టీచర్గా అవ్వాలి. ఏది చదువుతున్నామో దాన్ని చదివించాలి. చిన్న పిల్లలకి కూడా ఈ చదువు చదివే అధికారం ఉంది. వారు కూడా బాబా నుండి వారసత్వాన్ని పొందే అధికారులు. బాబా చదివించే చదువు రోజు చదువుకోవాలి. విచార సాగర మంథనం చెయ్యాలి. చదువుకుంటూ ఇతరులకు కూడా చదివించాలి. ఇది అనాది డ్రామా. ఈ డ్రామా రహస్యాన్ని అర్థం చేసుకొని అర్థం చేయించాలి. మనందరి స్వరాజ్యం యొక్క ధర్మము అనగా ధారణ పవిత్రత ఉన్నది. ఒకే ధర్మము, ఒకే ధారణ. సంకల్ప స్వప్నంలో కూడా అపవిత్రత అంటే ఇంకొక ధర్మం ఉండకూడదు. ఎక్కడ పవిత్రత ఉంటుందో అక్కడ అపవిత్రత అంటే వ్యర్థము, వికల్పం అంశం మాత్రం కూడా ఉండదు. ఇంత సంపూర్ణ పవిత్రత సంస్కారాన్ని నింపుకోవాలి. ఇక్కడ వారే సమర్థమైనటువంటి రాజులు. ఇప్పటి శ్రేష్ఠ సంస్కారం ఆధారంతోనే భవిష్యత్తు ప్రపంచం తయారవుతుంది. భవిష్య ప్రపంచానికి పునాది ఇప్పుడున్న సంస్కారము. విజయీ రత్నాలుగా అవ్వాలి అంటే సత్యమైన ప్రీతి ఒక్క బాబాతో ఉంచుకోవాలి. ఎంత బాబాతో సత్యమైన ప్రీతి ఉంటుందో అప్పుడే విజయీ రత్నాలుగా అవుతారు. ఈరోజటి మధుర మహావాక్యాలు, మధురమైన పిల్లలు, ఈ పావనంగా అయ్యే చదువు అన్ని చదువుల్లోకి సహజమైనది. దీనిని పిల్లలు, యువకులు, వృద్ధులు అందరూ చదువుకోవచ్చు. కేవలం 84 జన్మలని తెలుసుకోవాలి. ప్రశ్న, చిన్నవారైనా పెద్దవారైనా ఏ అభ్యాసాన్ని ప్రతి ఒక్కరూ తప్పకుండా చెయ్యాలి? జవాబు, ప్రతి ఒక్కరూ మురళిని వినిపించే అభ్యాసం తప్పకుండా చెయ్యాలి. ఎందుకంటే మీరు మురళీధరుని పిల్లలు. మురళిని వినిపించినట్లయితే, మురళిని వినిపించనట్లయితే ఉన్నత పదవిని పొందలేరు. ఎవరికైనా వినిపిస్తూ ఉన్నట్లయితే నోరు తెరుచుకుంటుంది. మీరు ప్రతి ఒక్కరూ బాబా సమానంగా టీచర్గా తప్పకుండా అవ్వాలి. ఏదైతే చదువుతారో దానిని చదివించాలి. చిన్న పిల్లలకి కూడా ఈ చదువు చదివే అధికారం ఉన్నది. అనంతమైన తండ్రి నుండి వారసత్వం తీసుకునేందుకు వారు కూడా అధికారులే. ఓం శాంతి. ఇప్పుడు శివ బాబా జయంతి రాబోతున్నది. దానిని గురించి ఎలా వివరించాలి? బాబా మీకు అర్థం చేయించారు, అలాగే మీరు ఇతరులకు అర్థం చేయించాలి. అంతేకాని ఏ విధంగా బాబా మిమ్మల్ని చదివించారో అలాగే మిగిలిన వారందరినీ చదివించాలి అని కాదు. శివ్ బాబా మిమ్మల్ని చదివించారు, ఈ శరీరం ద్వారా చదివించారు అని మీకు తెలుసు. తప్పకుండా మనం శివ్ బాబా జయంతిని జరుపుకుంటాము. మనం శివ్ బాబా పేరునే చెప్తాము. తాను నిరాకారుడు, వారిని శివ అని అంటారు. అప్పుడు మనుష్యులు, శివుడు జనన మరణ రహితుడు కదా, అతడికి జయంతి ఎలా జరుగుతుంది అని అంటారు. ఏ విధంగా నెంబర్ వారీగా జరుపుకుంటూ వస్తారో మీకు తెలుసు. జరుపుకుంటూనే ఉంటారు, కావున వారికి అర్థం చేయించవలసి ఉంటుంది. బాబా వచ్చి ఈ తనువు ఆధారాన్ని తీసుకుంటారు. నోరైతే తప్పకుండా కావాలి కదా, కావుననే గోముఖానికి మహిమ కూడా ఉంది. ఈ రహస్యం కాస్త జటిలమైనది. శివ్ బాబా కర్తవ్యాన్ని అర్థం చేయించాలి. మన అనంతమైన తండ్రి వచ్చారు, వారి ద్వారానే మనకు అనంతమైన వారసత్వం లభిస్తుంది అని చెప్పాలి. తప్పకుండా భారతదేశానికి అనంతమైన వారసత్వం ఉండేది, ఇంకా ఎవరికీ అది లభించదు. భారతదేశాన్ని సత్యఖండము అని అంటారు, మరియు తండ్రిని కూడా సత్యము అని అంటారు. కావున ఈ విషయాలను అర్థం చేయించవలసి ఉంటుంది. కొందరికి త్వరగా అర్థం కాదు, కొందరు వెంటనే అర్థం చేసుకుంటారు. ఇది యోగము మరియు చదువు రెండూ నేర్పించవలసినవే. అందులోనూ యోగం ఎక్కువగా జారిపోతూ ఉంటుంది. జ్ఞానమైతే బుద్ధిలో ఉంటుంది, కానీ బాబా స్మృతినే గడియ గడియ మర్చిపోతారు. మీరు ఏ విధంగా 63 జన్మలను తీసుకుంటారో, మీ బుద్ధిలో జ్ఞానమైతే ఉంది. ఎవరిలో అయితే ఈ జ్ఞానం ఉంటుందో వారే మొట్టమొదట నెంబర్లోకి వస్తారు. వారే 84 జన్మలని తీసుకుంటారు అని అర్థం చేసుకోగలరు. మొదట ఉన్నతోన్నతులు అని లక్ష్మీనారాయణలనే అంటారు. నరుడు నుండి నారాయణుడిగా అయ్యే కథ కూడా ఎంతో ప్రసిద్ధమైనది. పౌర్ణమి రోజు ఎన్నో చోట్ల సత్యనారాయణ కథ జరుగుతూ ఉంటుంది. మనం సత్యమైన తండ్రి ద్వారా నరుడు నుండి నారాయణుడిగా అయ్యే చదువుని చదువుతున్నాము అని ఇప్పుడు మీకు తెలుసు. ఇది పావనంగా అయ్యే చదువు, మరియు ఇది అన్ని చదువుల కన్నా కూడా చాలా సహజమైనది. 84 జన్మల చక్రాన్ని తెలుసుకోవాలి, మరియు ఈ చదువు కూడా అందరికీ ఒక్కటే. వృద్ధులు, పిల్లలు, యువకులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఒకే చదువు ఉంది. చిన్న పిల్లలకు కూడా హక్కు ఉంది. తల్లి తండ్రులు వారికి కొద్ది కొద్దిగా నేర్పిస్తూ ఉండాలి. సమయమైతే ఎంతో ఉంది, శివ్ బాబాను స్మృతి చెయ్యండి అని పిల్లలకు నేర్పించబడుతుంది. ఆత్మ మరియు శరీరం రెండింటి తండ్రి వేరు వేరు. ఆత్మ నిరాకారమైనదే, అలాగే ఆత్మిక తండ్రి నిరాకారమైన వారే. ఇది కూడా పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. ఆ నిరాకారుడైన శివ్ బాబా మనకు తండ్రి. వారు ఎంత చిన్నవారు! ఈ విషయాలను బాగా గుర్తుంచుకోవాలి, మర్చిపోకూడదు. ఆత్మలైన మనం కూడా బిందువులా చిన్నగా ఉంటాము, అంతేకాని పైకి వెళితే పెద్దగా కనిపిస్తూ కిందకు వస్తే చిన్నగా అయిపోతాము అని కాదు. అది చిన్న బిందువు, పైకి వెళ్ళినట్లయితే మీకది కనిపించను కూడా కనిపించదు. చిన్న బిందువు కదా, బిందువేం కనిపిస్తుంది? ఈ విషయాల గురించి పిల్లలు బాగా విచార సాగర మంథనం చెయ్యాలి. ఆత్మైన మనం శరీరం ద్వారా పాత్రను అభినయించేందుకు పైనుండి వస్తాము. ఆత్మ ఏమీ చిన్నగా పెద్దగా అవ్వదు. ఇంద్రియాలు మొదట చిన్నగా ఉంటాయి, ఆ తర్వాత పెద్దగా పెరుగుతాయి. ఇప్పుడు ఏ విధంగా మీరు అర్థం చేసుకున్నారో అలా ఇతరులకు కూడా వివరించాలి. నెంబర్ వారీగా ఎవరు ఎంతగా చదువుకున్నారో అంతగానే చదువుకుంటారు. అందరికీ నేర్పించేందుకు టీచర్ కూడా తప్పకుండా అవ్వాలి. తండ్రిలో జ్ఞానం ఉంది కదా, వారింత చిన్న పరమాత్మ సదా పరంధామంలోనే ఉంటారు. ఇక్కడకు ఒకేసారి సంగమ యుగంలో వస్తారు. ఎప్పుడైతే చాలా దుఃఖితులుగా అయిపోతారో అప్పుడే బాబాని పిలుస్తారు. మీరొచ్చి మమ్మల్ని సుఖవంతులుగా తయారు చెయ్యండి అని అంటారు. బాబా మీరొచ్చి మమ్మల్ని పతిత ప్రపంచం నుండి కొత్త సత్తిగా సుఖమయమైన పావన ప్రపంచంలోకి తీసుకువెళ్ళండి, లేక అక్కడకు వెళ్లే దారిని తెలియచేయండి అని మేము పిలుస్తూ వచ్చాము అని పిల్లలకు తెలుసు. అది కూడా ఎప్పుడైతే దుఃఖంలోకి వస్తారో అప్పుడే దారిని తెలియచేస్తారు కదా. ఎప్పుడైతే ప్రపంచం మారవలసి ఉంటుందో అప్పుడే వారొస్తారు. ఇది చాలా సరళమైన విషయాలు. వీటిని నోట్ చేసుకోవాలి. బాబా కూడా ఇలా భావించే, నేను కూడా ఇలా భావించేవాడిని అని ఈరోజు బాబా చెప్పారు. ఇలా అభ్యాసం చేస్తూ ఉంటే నోరు తెరుచుకుంటుంది. ఇతరుల కళ్యాణాన్ని చేస్తేనే కొత్త ప్రపంచంలో ఉన్నత పదవి పొందుతారు. ఆ చదువైతే ఇక్కడ కోసమే, కానీ ఇది భవిష్యత్తు కొత్త ప్రపంచం కోసం. అక్కడైతే సదా సుఖమే ఉంటుంది, అక్కడ విసిగించే పంచవికారాలు ఉండనే ఉండవు. ఇక్కడ రావణ రాజ్యంలో అనగా పరాయ రాజ్యంలో మనం ఉంటాము. మీరే ముందు మీ రాజ్యంలో ఉండేవారు. మీరు కొత్త ప్రపంచము అని అంటారు, మళ్ళీ భారతదేశాన్నే పాత ప్రపంచము అని కూడా అంటారు. కొత్త ప్రపంచంలో భారతదేశము అని అంటారు. అంతేకాని కొత్త ప్రపంచంలో ఇస్లాములు బౌద్ధులు అని అనరు. బాబా వచ్చి పిల్లలైన మనల్ని మేల్కొల్పుతున్నారు అని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. డ్రామాలో వారి పాత్రే ఇలా ఉంది. భారతదేశాన్నే వారొచ్చి స్వర్గంగా తయారు చేస్తారు. భారతదేశమే మొదటి దేశం. మొదటి దేశమైన భారత వాస్ మొదటి దేశమైన భారతదేశాన్ని స్వర్గము అని అంటారు. భారతదేశపు ఆయువు కూడా హద్దులోనిదే, కానీ లక్షల సంవత్సరాలు అని అన్నట్లయితే అది అన్లిమిటెడ్ అయిపోతుంది. లక్షల సంవత్సరాల విషయమేది లేదు, స్మృతిలోకి రాదు. కొత్తగా భారతదేశం ఉండేది, ఇప్పుడు దీనిని పాత భారత ఖండము అని అంటారు. భారతదేశమే కొత్త ప్రపంచంగా ఉంటుంది. మనం ఇప్పుడు కొత్త ప్రపంచానికి అధిపతులుగా అవుతున్నాం. నన్ను స్మృతి చేసినట్లయితే మీ ఆత్మ కొత్తగా పవిత్రంగా అయిపోతుంది, మళ్ళీ శరీరం కూడా కొత్తగా లభిస్తుంది అని బాబా సలహా ఇచ్చారు. ఆత్మ మరియు శరీరం రెండూ సతో ప్రధానంగా ఉన్నాయి, ఉండేవి ఇప్పుడు తయారవుతాయి. మీకు రాజ్య సుఖం కోసమే లభిస్తుంది. ఈ డ్రామా కూడా అనాదిగా రచింపబడి ఉంది. కొత్త ప్రపంచంలో సుఖము మరియు శాంతి ఉంటాయి, అక్కడ తుఫానులు మొదలైనవేవీ ఉండవు. అనంతమైన శాంతిలో అందరూ శాంతమైపోతారు. ఇక్కడ అశాంతి ఉంది కావున అందరూ అశాంతిగా ఉన్నారు. సత్యగంలో అంతా శాంతిగానే ఉంటారు. ఇవి అద్భుతమైన విషయాలు కదా. ఇది అనాదిగా రచింపబడి ఉన్న ఆట. ఇవి అనంత విషయాలు. వారు హద్దులోని బ్యారిస్టరీ, ఇంజనీరింగ్ మొదలైనవి చదువుతారు. ఇప్పుడు మీ బుద్ధిలో అనంతమైన జ్ఞానం ఉంది. ఒకేసారి బాబా వచ్చి అనంతమైన డ్రామా రహస్యాన్ని అర్థం చేయిస్తారు. అనంతమైన డ్రామా ఎలా నడుస్తుంది అన్న విషయాన్ని కూడా ఇంతకు ముందు వినలేదు. సత్యత్రేతాయుగాలు తప్పకుండా ఉంటాయి అని, అవి గతించిపోయాయని, అందులో వీరి రాజ్యం ఉండేదని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. త్రేతాయుగంలో రామరాజ్యం ఉండేది, ఆ తర్వాత మళ్ళీ ఇతర ధర్మాలు వచ్చాయి. ఇస్లాం, బౌద్ధులు, క్రైస్తవులు అన్ని ధర్మాల గురించి మీకు తెలుసు. ఇవన్నీ 2500 సంవత్సరాల లోపలే వచ్చాయి. అందులో 1250 సంవత్సరాలు కలియుగం. లెక్కంతా ఉంది కదా. సృష్టి అయితే సృష్టి ఆయుషే 2500 సంవత్సరాలు అని కాదు. అచ్చా, అప్పుడు ఎవరు ఉన్నారు అన్నది కూడా ఆలోచించాలి కదా. వీరు ఇంతకు ముందు తప్పకుండా దేవీ దేవతలుగా ఉన్నారు. వారు కూడా మనుష్యులే కదా, కానీ వారు దైవీ గుణాలున్నవారు. సూర్యవంశీలు, చంద్రవంశీలు 2500 సంవత్సరాలు ఉంటారు. మిగిలిన సగభాగంలో వారందరూ ఉన్నారు. దీనికన్నా ఎక్కువ లెక్క వెలువడదు. పూర్తిగా 3/3 సగం పావు, ఇలా 4 భాగాలున్నాయి. నియమమనుసారంగా ముక్కలు చేస్తారు కదా. సంగమంలో వీరున్నారు. సత్యగంలో సూర్యవంశీ రాజ్యం, త్రేతాయుగంలో చంద్రవంశీ రాజ్యము అని కూడా అంటారు. త్రేతాయుగంలో చంద్రవంశీల రాజ్యము అని కూడా అంటారు. దీనిని మీరు నిరూపించి చెప్తారు కావున తప్పకుండా అందరికన్నా ఎక్కువ ఆయువు ఎవరైతే మొట్టమొదట సత్యగంలోకి వస్తారో వారికే ఉంటుంది. కల్పం 5000 సంవత్సరాలు ఉంటుంది. వారైతే 84 లక్షల యోనులు అని అనేస్తారు. దానితో కల్ప ఆయువును కూడా 100 లక్షల సంవత్సరాలు అని అనేస్తారు. కానీ ఎవరైనా అంగీకరించాలి కదా, ప్రపంచం ఇంత ఎక్కువగా ఉండదు. కావున బాబా కూర్చొని వివరిస్తారు. అదంతా అజ్ఞానం మరియు ఇది జ్ఞానం. జ్ఞానం ఎక్కడ నుండి వచ్చింది అన్నది కూడా ఎవ్వరికీ తెలియదు. జ్ఞానసాగరుడు ఒక్క బాబానే, ముఖము ద్వారా వారే జ్ఞానాన్ని ఇస్తారు. గోముఖము అని అంటారు. ఈ గోమాత ద్వారా మిమ్మల్నందరినీ దత్తత తీసుకుంటారు. ఈ కొద్ది విషయాలను అర్థం చేసుకోవటం చాలా సహజం. ఒకరోజు అర్థం చేయించి వదిలేస్తే మళ్ళీ బుద్ధి ఇతర విషయాలలో నిమగ్నమైపోతుంది. స్కూల్లో ఒకరోజు చదివిస్తారా లేక రెగ్యులర్గా చదివిస్తారా? జ్ఞానం ఒక్క రోజులో అర్థం చేయించబడదు. అనంతమైన తండ్రి మనల్ని చదివిస్తున్నారు అంటే తప్పకుండా చదువు కూడా అనంతంగానే ఉంటుంది కదా. వారు అనంతమైన రాజ్యాన్నిస్తారు. భారతదేశంలో అనంతమైన రాజ్యం ఉండేది. ఈ లక్ష్మీనారాయణులు అనంతమైన రాజ్యాన్ని పరిపాలించేవారు. వీరు రాజ్యాన్ని ఎలా తీసుకున్నారు అని అడిగేందుకు ఈ విషయాలు ఎవరికీ స్వప్నంలోకి కూడా రావు. వీరిలో పవిత్రత ఎక్కువగా ఉండేది. యోగీలుగా ఉన్నారు కదా, కావున ఆయుష్ కూడా ఎక్కువగా ఉంటుంది. మనమే యోగీలుగా ఉండేవారిమి. మళ్ళీ 84 జన్మలు తీసుకొని భోగీలుగా కూడా తప్పకుండా అవ్వాలి. వీరు కూడా తప్పకుండా పునర్జన్మల్లోకి వచ్చి ఉంటారని మనుషులకు తెలియదు. వీరిని భగవాన్ భగవతి అని అనరు. వీరికన్నా ముందు 84 జన్మలని తీసుకునే వారు ఎవరూ లేరు. మొట్టమొదట ఎవరైతే బాబాతో రాజ్యం చేస్తారో వారే 84 జన్మలు తీసుకుంటారు. మళ్ళీ నెంబర్ వారీగా కిందకొస్తారు. ఆత్మైన మనం దేవతలుగా అవుతాము. మళ్ళీ మనమే క్షత్రియులుగా అవుతాము. డిగ్రీ తక్కువ అవుతుంది. పూజ్యుల నుండి పూజారులుగా అవుతారు అన్న గాయనం కూడా ఉంటుంది. కిందకు వెళ్ళిపోతారు. ఇది ఎంత సహజం. కానీ మాయ ఎటువంటిదంటే అది అన్ని విషయాలను మరిపింపచేస్తుంది. ఈ పాయింట్లన్నింటినీ పోగు చేసి పుస్తకము మొదలైనవి తయారు చెయ్యొచ్చు, కానీ అవేవీ ఉండవు. అవి కేవలం అల్పకాలికమైనవే. తండ్రి గీతనేమీ వినిపించటం లేదు. బాబా ఇప్పుడు ఎలా అయితే అర్థం చేయిస్తున్నారో అలాగే ఇతరులకు అర్థం చేయించారు. ఈ వేదశాస్త్రాలు మొదలైనవన్నీ తర్వాత తయారవుతాయి. ఇదంతా ఏదైతే పోగు చెయ్యబడిందో అంతా వినాశనం జరిగినప్పుడు తగలబడిపోతుంది. సత్యత్రేతాయుగాలలో పుస్తకాలేవీ ఉండవు. అవి మళ్ళీ భక్తి మార్గంలో తయారవుతాయి. అప్పుడు ఎన్ని వస్తువులు తయారవుతాయి? రావణుని కూడా తయారు చేస్తారు కానీ తెలుసుకోరు. తెలుసుకోకుండా తయారు చేస్తారు. వారేం చెప్పలేరు. రావణుడిని ప్రతి సంవత్సరము తయారు చేస్తారు మరియు తగలబెడతారు. మరి తప్పకుండా అతడు పెద్ద శత్రువే కదా. కాని అతడు ఏ విధంగా శత్రువో కూడా వారికి తెలియదు. సీతను ఎత్తుకు వెళ్ళాడు కావున అతడు శత్రువు అవుతాడని భావిస్తారు. రాముడు సీతను ఎత్తికెళ్ళాడు, మరి అతడు పెద్ద బందిపోటే కదా. త్రేతాయుగంలో దొంగిలించాడా లేక త్రేతాయుగ అంతిమంలో దొంగిలించాడా? ఈ విషయాల గురించి ఆలోచించాలి. ఎప్పుడైనా దొంగతనం జరిగి ఉండాలి కదా. ఏ రాముని సీత దొంగిలింపబడింది? సీతారాముల రాజధాని కూడా తరతరాలు నడిచిందా లేక ఒక్క సీతారాముడే పరిపాలిస్తూ వచ్చాడా? శాస్త్రాలలో ఈ విషయాలను ఒక కథలాగా రాసేశారు. ఏ సీత అని ఆలోచించబడుతుంది? సీతారాములు 12 మంది ఉంటారు కదా, మరి అందులో ఏ సీతను వెతికెళ్ళిపోయారు? తప్పకుండా చివరి సీతని ఎత్తుకెళ్ళి ఉంటాడు కదా. రాముడు సీతను ఎత్తికెళ్ళబడింది అని అంటారు. రామరాజ్యంలో ఒక్కరి రాజ్యమే సదా ఉండదు కదా. తప్పకుండా వారి వంశం ఉంటుంది. మరి ఏ నెంబర్ సీతను ఎత్తుకెళ్ళబడింది? ఇవన్నీ బాగా అర్థం చేసుకోవాలి. పిల్లలైన మీరు చాలా శీతలతతో ఎవరికైనా ఈ రహస్యాలను అర్థం చేయించవచ్చు. భక్తి మార్గంలో మనుషులు ఎన్నో ఎదురు దెబ్బలు తింటూ దుఃఖితులుగా అయిపోయారు. ఎప్పుడైతే అతి దుఃఖితులుగా అయిపోతారో అప్పుడు బాబా ఈ దుఃఖాల నుండి విడిపించండి అని పిలుస్తారు కదా. రావణుడు అంటూ ఎవరూ లేరు కదా. ఉన్నట్లయితే తమ రాజును ప్రతి సంవత్సరం ఎందుకు తగలబెడతారు? ఆ రావణుడికి తప్పకుండా భార్య కూడా ఉంటుంది కదా. మండోదరిని చూపిస్తారు. మండోదరి బొమ్మను తయారు చేసి తగలబెట్టడం అనేది ఎప్పుడైనా చూశారా? ఇదంతా అసత్యమైన మాయ, అసత్యమైన కాయము అని ఇప్పుడు బాబా వివరిస్తున్నారు. ఇప్పుడు మీరు అసత్యమైన మానవుల నుండి సత్యమైన దేవతలుగా అయ్యేందుకు కూర్చున్నారు. తేడా అయితే ఉంది కదా. అక్కడ ఎల్లప్పుడూ సత్యమే చెప్తారు. అది సత్యఖండం, ఇది అసత్యఖండం. కావున ఇక్కడంతా అసత్యమే చెప్తూ ఉంటారు. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పితా బాబ్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం మొదటి పాయింట్. జ్ఞాన సాగరుడైన బాబా ఏ అనంతమైన చదువునైతే రోజు చదివిస్తారో దానిపై విచార సాగర మంథనం చెయ్యండి. మీరు ఏదైతే చదువుకున్నారో దానిని ఇతరుల చేత కూడా తప్పకుండా చదివించాలి. 2. ఈ అనంతమైన డ్రామా ఎలా కొనసాగుతుందో, ఈ అనాదిగా రచింపబడి ఉన్న డ్రామా ఎలా ఉందో ఈ రహస్యాన్ని బాగా అర్థం చేసుకుని మళ్ళీ అర్థం చేయించాలి. వరదానం పవిత్రత యొక్క శ్రేష్ట ధారణ ద్వారా ఒకే ధర్మపు సంస్కారం కలిగిన సమర్థ సామ్రాట్ భవ. మీ స్వరాజ్యం యొక్క ధర్మము అనగా ధారణ, పవిత్రత ఒకే ధర్మం అనగా ఒకే ధారణ, స్వప్నము లేక సంకల్ప మాత్రంగా కూడా అపవిత్రత అనగా ఇతర ధర్మాలు ఉండకూడదు. ఎందుకంటే ఎక్కడైతే పవిత్రత ఉంటుందో అక్కడ అపవిత్రత అనగా వ్యర్థము లేక వికల్పపు అంశం కూడా ఉండదు. ఇటువంటి సంపూర్ణ పవిత్రత సంస్కారాన్ని నింపేవారు సమర్థమైనటువంటి రాజులు. ఇప్పటి శ్రేష్ట సంస్కారాల ఆధారంతోనే భవిష్యత్తు ప్రపంచం తయారవుతుంది. ఇప్పటి సంస్కారము భవిష్యత్తు ప్రపంచానికి పునాది. స్లోగన్ ఎవరి సత్యమైన ప్రీతి ఒక్క బాబాతో ఉంటుందో వారే విజయీ రత్నాలుగా అవుతారు. అవ్యక్త ప్రేరణ పాయింట్ సంతుష్టత గుణాన్ని ధారణ చేస్తూ హద్దు యొక్క నీది నాది అనే ప్రభావంతో ముక్తులుగా కండి. సంతుష్టత సదా నిర్వికల్పము ఏకరస విజయీ ఆసనానికి అధికారిగా మారుస్తుంది. సంతుష్ట మణులు సదా బాప్ దాదా యొక్క హృదయ సింహాసన అధికారులు, సహజ స్మృతి యొక్క తిలకదారీలు, విశ్వ పరివర్తన యొక్క సేవ బాధ్యత కిరీటమున్న విశ్వ పరివర్తన యొక్క సేవ కిరీటాన్ని ధరించి తన సంపన్న స్వరూపంలో స్థితి అయి ఉంటారు. ఎవరు? సంతుష్ట మణులు. సంతుష్ట మణులు సదా సింహాసనం మీద కూర్చుంటారు. ఏ సింహాసనం? బాప్ దాదా సింహాసనం. ఏ తిలకము? సహజ స్మృతి అనే తిలకము. ఏ కిరీటము? విశ్వ పరివర్తన సేవా కిరీటం. వీటితో సంపన్న స్వరూపంలో స్థితి అయి ఉంటారు. సదా సంతుష్టతనే బ్రాహ్మణ జీవితం యొక్క ప్రాణదానం. ఈ సంతుష్టతనే బ్రాహ్మణ జీవితానికి ప్రాణదానం. ఓం శాంతి.